ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక, మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి,
అందరికీ నమస్కారం. ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతి వారంలాగానే ఈసారి కూడా మీకు అవసరమైన విషయాలను గురించి తెలియజేయడానికి వ్యవసాయ కళాశాల పులాసా జగిత్యాల 2వ సంవత్సరం విద్యార్థులు మీ ముందుకు వచ్చారు. ఈనాటి కార్యక్రమంలో బిందు సేద్యం గురించి మనం తెలుసుకుందాం. ఈ కార్యక్రమంలో రంగమ్మగా సముద్రాల అనూహ్య, సీతమ్మగా బిరలి ఆశ్రిత పాత్రలు పోషించనున్నారు. ఇప్పుడు మనం రంగమ్మ, సీతమ్మ అనబడే ఇద్దరు రైతుల మధ్య బిందు సేద్యం గురించి జరిగే సంభాషణల గురించి విందాం.
ఓ రంగమ్మోదిన, ఎటుపోతున్నావు? పొద్దున్నుండి కనబడలేదు.
పొద్దున్నే మార్కెట్ పోయి ఇప్పుడే వస్తున్నా సీతమ్మోదినే.
వామ్మో, గంతగణం వచ్చిందా ఏంది వదిన? ఈ ఆడాది దిగుబడి ఎట్లా పండించినో చెప్పరాదే నాకు కూడా.
ఏం లేదు వదిన, ఈసారి మేము కొత్త రకంగా పంటకు నీరు పెట్టినం. అదేందో వదిన, ఈ పద్ధతిలో నేరుగా మొక్కల వేర్ల దగ్గర నీళ్లు పడతాయి.
అగో కొత్తగుంది, నేర్లగా వేల దగ్గర నీళ్లు పడతాయా? ఏందది?
ఆ గుర్తొచ్చింది వదిన, బిందు సేద్యం అంటారు ఆ పద్ధతిని.
బిందు సేద్యమా? ఏంది వదిన చెప్పరాదు నాకూడా.
అందులేముందదిన చెప్తా విను. అధిక దిగుబడి కోసం పంటకు అధికంగా నీరందించాల్సిన అవసరం లేదు. పంటకు సరైన సమయంలో సరైన మోతాదులో నీళ్ళిస్తే సరిపోతాయి. ఈ బిందు సేద్యం ద్వారా సాగునీటిని లాటరల్ పైపులకు అమర్చిన డిప్పర్ల ద్వారా సుక్కలు సుక్కలుగా చెట్ల వేర్లకు ఇస్తాం నీరు. ఈ పద్ధతిలో డిప్పర్ల వరకు ప్రెజర్ తో పైపుల నుంచి నీరు సరఫరా చేస్తాం.
రంగమ్మ వదిన, ఈ బిందు సేద్యం పద్ధతి ఎన్ని రకాలు?
ఇవి 5 రకాలు వదిన. 1 ఆన్లైన్ డ్రిప్ పద్ధతి, 2 ఇన్లైన్ డ్రిప్ పద్ధతి, 3 మైక్రోజెట్ పద్ధతి, 4 మినీ మైక్రోజెల్ పద్ధతి, 5 పొగమంచు లేదా మిస్ట్ పద్ధతి.
అట్లనా, జర మంచిగా చెప్పు.
విను సీతమ్మ వదిన, ఆన్లైన్ డ్రిప్ పద్ధతి అంటే నీరు బొట్లు బొట్లుగా భూమిపైన ఇస్తాం. ఇవి ఎక్కడ వాడతామంటే మొక్కల మధ్య దూరం ఎక్కువగా ఉన్న పంటలకు వాడతాం. అంటే మామిడి, బత్తాయి, నిమ్మ మొదలైన వాటికి వాడతాము.
ఇన్లైన్ డ్రిప్ పద్ధతి అంటే ఏంటి వదిన?
ఈ పద్ధతిలో డ్రిప్పర్లు నేల కింద పెడతాము, కాబట్టి నీళ్లు నేరుగా మొక్కల వేర్ల దగ్గర పడతాయి. ఈ పద్ధతి ముఖ్యంగా చెరుకు, పత్తి, పూల తోటలకు వాడతాము.
మైక్రోజెట్ పద్ధతి అంటే ఏంటి?
ఈ పద్ధతిలో నీరు జెల్ రూపంలో ఇస్తాం. భూమి నుండి సుమారు 50 సెంటీమీటర్ల వరకు మించకుండా వృత్తాకారంలో లాటరల్ లైన్ పైన అమర్చిన జెట్స్ నుండి నీటిని మొక్కకు ఇస్తాము. ఈ పద్ధతిని ఎక్కువగా ఇసుక నేలల్లో, ఇంకా ఎక్కువ నీరు ఇంకిపోయే భూమిల్లో వాడతాము. ఈ పద్ధతిని గ్రీన్ హౌస్లు, ఇంకా షేడ్ నెట్లలో వేసే నర్సరీలకు, పూల మొక్కలకు వాడతాము.
మరి మినీ మైక్రోజెల్లు పద్ధతి అంటే ఏంటి వదిన?
ఆడికే వస్తున్నదినే. ఈ పద్ధతి కూడా మైక్రోజెట్ మాదిరిగానే ఉంటది, కానీ ఈ పద్ధతిలో లాటరల్స్ పైన అమర్చిన మైక్రో స్ప్రింక్లర్ కు అటు ఇటు తిరిగే పరికరం అమర్చబడి ఉంటది.
ఈ పొగమంచు పద్ధతి ఏంటి వదిన?
ఈ పద్ధతిలో లాటరల్ పైన మిస్ట్ పరికరాన్ని అమర్చుతారు. ఈ పద్ధతిలో నీరు పొగ రూపంలో వెదజల్లుతుంది. ఈ పద్ధతిని కూడా ఎక్కువగా గ్రీన్ హౌస్ లోపల ఎప్పుడు తేమ ఉంచడానికి వాడతారు.
మరి మిస్ట్ అంటే ఏంటి?
అదే వదిన, చలికాలంలో పొద్దున పొగమంచు కురుస్తుంది చూడు, అట్లా నీళ్లను కూడా వెదజల్లాలి. ఆ పద్ధతిని మిస్ట్ పద్ధతి అంటారు.
మరి వదిన, డ్రిప్ పద్ధతిలో అమర్చే పరికరాలేంటి?
ఇవి 3 రకాలుంటాయి వదిన. మొదటిది హెడ్ కంట్రోల్ యూనిట్, అంటే నీటిని ఇంకా ఎరువులను అదుపు చేసే విభాగం. 2 వాటర్ కన్వేయన్స్ సిస్టమ్, అంటే నీటి విస్తరింపజేసే విభాగం అన్నమాట. 3 వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, అంటే నీటిని సక్రమ రీతిలో సరఫరా చేసే విభాగం.
అవునా, ఇవెన్ని రకాలు వదినా?
మరేమో వదినా, ఒకవేళ నీటిని నేలపైన పైపులతోనిస్తే ఆన్లైన్ పద్ధతి అంటారు, అదే నేల దిగువన నేరుగా వేర్లకిస్తే ఇన్లైన్ పద్ధతి అంటారు.
మరి పంటకు ఏ లెక్కన నీళ్లు పెడతారు వదిన?
వదినా, డ్రిప్ పద్ధతిలో ఒక్కో మొక్కకు లేదా పొలానికి ప్రతిరోజు నీరు పెట్టే పరిమాణం కొన్ని అంశాలపై ఆధారపడి ఉంటది. అవి ఏంటంటే ఉష్ణోగ్రత, గాలి వేగం, గాలిలో తేమ, మొక్కల మధ్య దూరం, పొలం విస్తీర్ణం, పంట పెరుగుదల దశ, పంట సాగు చేస్తున్న కాలం, ఇలాంటి వాటిపై ఆధారపడి ఉంటది. మరేమో వదిన, ఈ పద్ధతిలో గంటకు 1 నుండి 12 లీటర్ల నీటిని చుక్కలు చుక్కలుగా పంటకిస్తాం.
పైపులు, డ్రిప్పులు అంటున్నావు, మరి ఖర్చు ఎక్కువైతుందేమో వదిన?
ధరేం కాదు వదిన, పంటల వరుసల మధ్య దూరం, పొలానికి నీటి వసతికి మధ్య గల దూరం, నీటి నాణ్యత, పంట అవసరాలకు సరిపడే డ్రిప్ పరికరాలపై ఆధారపడి ఉంటది.
మరి మొత్తం ఖర్చు మనమే పెట్టుకోవాలనా వదిన?
కాదు వదిన, మన తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్ కులాలు తెగల రైతులకైతే 100%, బీసీ సన్న చిన్నకారు రైతులకైతే 90%, ఇంకా ఇతర రైతులకైతే 80% వరకు గరిష్టంగా 5 హెక్టార్ల వరకు రాయితీ వస్తుంది. జిల్లా లేదా మండలం ఉద్యానాధికారిని కలిస్తే ఆన్లైన్ లో దరఖాస్తు చేయించుకోవాలి.
మరి నేనేమో రంగం మోదిన, ఎప్పుడు పంటకు నీరు పెడతాను, ఈ బిందు సేద్యం పద్ధతిలో కూడా అంతేనా?
అట్లా కాదు సీతమ్మ వదిన, నేల స్వభావం, వాతావరణ పరిస్థితులను బట్టి నీరందించే వ్యవధి మారుతుంది. అదే వేడి కాలంలో అనుకో, వేడి పొడి వాతావరణం ఉంటది కాబట్టి ఇసుక నేలల్లో అయితే రోజుకు 3 సార్లు, తేలికపాటి ఇసుక నేలల్లో అయితే 1 నుండి 2 రోజులకొకసారి, ఒండ్రమట్టి నేలల్లో అయితే 2 నుండి 3 రోజులకొకసారి నీరు పెట్టాలి.
మరి వర్షాకాలం, చలికాలం కూడా అంతేనా వదిన?
కాదు వదిన, విను చెప్తా. వర్షాకాలంలో అయితేనేమో తేలికపాటి నేలల్లో రోజుకొకసారి, ఒండ్రమట్టి నేలల్లో 1 నుండి 3 రోజులకొకసారి నీరు ఇయ్యాలి. అదే శీతాకాలంలో అనుకో వదిన, తేలిక నేలల్లోనేమో రోజుకొకసారి, తేలికపాటి ఇసుక నెలలోనేమో 2 వారానికి 2 సార్లు, ఒండ్రమట్టి నెలలోనేమో 4 రోజులకొకసారి నీరు ఇయ్యాలి.
వదిన, ఈ పద్ధతి మనం వేసే పంటల్లోనే కాకుండా ఇంకే పంటల్లో వాడొచ్చు?
చాలా పంటల్లో వేయొచ్చు వదిన. ఈ బిందు సేద్యాన్ని ఉద్యాన పంటలైన అరటి, ద్రాక్ష, బత్తాయి, కూరగాయలైన టమాటా, మిరప, ఇంకా తీగజాతి కూరగాయలకు మరియు చెరుకు, పత్తి మొదలగు వాణిజ్య పంటల్లో కూడా వాడవచ్చు.
వదిన, ఇన్ని చెప్పినా సరే ఈ పద్ధతిలో జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా?
అవును వదిన, కొన్ని జాగ్రత్తలు పాటించాలి. పంట కోత తర్వాత డ్రిప్ లాటరల్ పైపులను తీసి గట్ల మీద పెట్టి దుక్కి చేయాలి. డిప్పర్లలోని నీటి సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు చూసుకోవాలి. అందుకని ఒక కొలజారు, ఒక గడియారం, ఒక ప్లాస్టిక్ బకెట్ కావాలి. కొలజారును డ్రిప్పర్ కింద పెట్టి లీటర్ నీరు నిండడానికి ఎంత సమయం పడుతుందో పరిశీలించాలి. ఇలా డిప్పర్ను గంటకెంత నీరు విడుదల చేస్తే సబ్మెయిన్ మీదున్న కవటాన్ని నియంత్రించి నీటి ప్రవాహ పీడనాన్ని పెంచాలి. లాటరల్ పైపులను పక్కన పెట్టి పంటలో అంతర్కృషి చేయాలి.
మరి పరికరాలు చాలా కాలం మంచిగా ఉండాలంటే ఏం చేయాలి వదిన?
వదిన, చాలా కాలం బిందు సేద్యాన్ని వాడాలంటే వాటి పరికరాల సంరక్షణ మంచిగా చేయాలి. ఈ బిందు సేద్యం పద్ధతిలో సాధారణంగా నీళ్లు గారుతుంటాయి, డిప్పర్లలో ఉప్పు వేరుక పోతుంది, ఎలుకలు ఉడతలైతేనేమో లాటరల్ పైపులను కొరికి నష్టం చేస్తాయి. అందుకని వాటి సంరక్షణ మంచిగా చేసుకోవాలి.
మరి ఎట్లా మంచిగా చేయమంటావు వదిన?
ఇందులో కొన్ని ముఖ్య భాగాలుంటాయి వదిన, వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఎట్లనంటే ఉదాహరణకు శాండ్ లేదా గ్రావెల్ లేదా ఇసుక ఫిల్టర్ అని ఒకటి ఉంటుంది, ప్రత్యేకమైన ఫిల్టర్. అది నీటిలో చెత్త, చెదారం, నాచును అడ్డుకుంటది. దాన్ని అదిలాగే వదిలేసినామనుకో నీటి ఒత్తిడి తగ్గుతుంది. అందుకే ప్రతి వారం శాండ్ ఫిల్టర్ ను బ్యాక్ వాష్ పద్ధతిలో గాని, చేత్తో గాని లేక రసాయన పద్ధతులతో గాని శుభ్రం చేసుకోవాలి. జల్లెడ ఫిల్టర్ అని ఇంకొక ఫిల్టర్ ఉంటది, అది కూడా శాండ్ ఫిల్టర్ లాగానే ఉంటది. దాన్ని మూత తీసి లోపల ఫిల్టర్ స్క్రీన్ ని శుభ్రం చేయాలి. శాండ్ ఫిల్టర్ నుంచి వచ్చిన సన్న మట్టి, ఇసుక, మురికి స్క్రీన్ ఫిల్టర్లోకి వచ్చి ఆగిపోతాయి. అందుకే జల్లెడ ఫిల్టర్ ని కూడా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి.
మరి పైపులు ఎట్లా చేయమంటావు
వదిన? ఇసుక, జల్లెడ ఫిల్టర్లు ఉన్నప్పటికీ సన్న మట్టి ఇంకా ఇతర సేంద్రీయ ఎరువులు పీవీసీ పైపుల్లో పోయి ఇరుక్కపోతాయి అన్నమాట. అందుకని పీవీసీ పైపులకు చివరిలో పుష్ వాల్వ్ అని ఒకటి బిగించి ఉంటది అన్నమాట. ఆ వాల్వ్ తెరిచి ప్రతి వారానికి ఒకసారి పూర్తి స్పీడ్తో నీటిని 1-2 నిమిషాల పాటు వదిలితే లోపల పేర్కొన్న చెత్త, చెదారం నీటితో పాటు బయటకు వస్తాయి. అదే లాటరల్ ట్యూబ్లు అనుకో, వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. ఎందుకంటే అందులో చెత్త, చెదారం వచ్చి డిప్పర్లలో ఇరుక్కపోతాయి కాబట్టి. ప్రతి ట్యూబ్ చివరన ఒక ఎండ్ క్యాప్ అని ఒకటి ఉంటది, దాన్ని తీసి ప్రతి వారానికోసారి లేదా 15 రోజులకు ఒకసారి తీసి శుభ్రం చేయాలి.
రంధ్రాలు మూసుకపోతే ఏం చేయమంటావు మరి?
వదిన, డ్రిప్పర్ల ద్వారా నీరు రాకపోయినా లేకుంటే ఎక్కడ నీరు వచ్చినా కూడా డ్రిప్పర్ ను తెరిచి డయాఫ్రమ్ అని ఒకటి ఉంటది, దాన్ని శుభ్రం చేయాలి. శుభ్రం చేసి మళ్ళీ ఎక్కలున్నది అట్లా అమర్చుకోవాలన్నమాట. ఇలా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే డ్రిప్పర్ పరికరాలు చాలా రోజుల వరకు మంచిగా ఉంటాయి.
ఈ పద్ధతి వాడడం వల్ల మనకేమైనా లాభాలున్నాయా వదిన?
చాలా లాభాలున్నాయి కాదు వదిన. మొదటగా మొక్కల వేర్ల దగ్గర భూమిలో తేమ ఎక్కువ తక్కువలు కాకుండా మొక్కలు పెరగడానికి అనుగుణంగా నీరు, రసాయనాలు, ఎరువులు అందించవచ్చు. దీనివల్ల మొక్కలు ఏపుగా పెరిగి పంట పక్వానికి వస్తుంది. 50 నుంచి 55% నాణ్యమైన అధిక దిగుబడులు వస్తాయి. వివిధ పంటల్లో 21 నుండి 50% వరకు సాగునీటిని ఆదా చేసుకోవచ్చు వదిన. విద్యుత్ వాడకం కూడా 30 నుండి 40% వరకు తగ్గుతుంది. అదే ఉప్పు నీరున్నా కూడా సుమారు అంటే 8 డెసిసైమర్లు లీటర్ కి ఉన్నా కూడా ఆ నీటితో కూడా పంట పండించవచ్చు. ఇలా ఒక్కటి రెండు కాదు వదిన, చాలా లాభాలున్నాయి.
మరి ఈ పద్ధతిలో ఎరువులు కూడా వేయవచ్చా వదిన?
వేయవచ్చు వదిన. డ్రిప్పు పద్ధతిలో నీటిలో కరిగే ఎరువులను కూడా పంటకు వేయొచ్చు. దాన్నే ఫర్టిగేషన్ అని అంటారు.
అవునా? మరి ఫర్టిగేషన్ వల్ల కలిగే లాభాలేంటి?
వదిన, ఈ పద్ధతిలో పంటకు కావలసిన పోషకాలు అందించవచ్చు. ఇంకా ఎరువుల వినియోగ సామర్థ్యం కూడా 2x పెరుగుతుంది. ఎరువుల వాడకం 15 నుండి 40% వరకు, రసాయనిక మందుల వాడకం 20 నుండి 30% వరకు తగ్గుతాయి. అలాగే 20 నుండి 25% వరకు యాంత్రిక ఖర్చులు కూడా తగ్గుతాయి. దీంతో కూలీల అవసరం కూడా తగ్గుతుంది. ఎదురుగాలుల వల్ల పోషకాలు వ్యర్థమయ్యే ప్రమాదం కూడా ఉండదు.
చాలా మంచి విషయాలు చెప్పిన వదిన. నేను కూడా పోయి మా ఆయనకు చెప్తా. వచ్చే పంట నుండి మేము కూడా ఇదే పద్ధతిని వాడతాం.
మంచిది వదిన. ఇక నేను కూడా ఇంటికి పోతా, ఇంట్లో అందరు ఎదురు చూస్తుంటారు. మనము ఈ బిందు సేద్యం ద్వారా విద్యుత్తుని, నీటిని ఆదా చేయవచ్చు. ఎరువులను కూడా నేరుగా డ్రిప్ లైన్ల ద్వారా వేరే దగ్గరకు పంపించవచ్చు. అప్పుడు ఎరువులు కూడా వృధా కావు. ఎక్కడ నీరు నిల్వ ఉండదు. మన వాతావరణ సమతుల్యతకు కూడా ఎటువంటి హాని కలగదు.
ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. ధన్యవాదములు. వచ్చే వారం మరొక అంశంతో మీ ముందుకు వస్తాము. నమస్కారం.
ఈ వారం చేను కబుర్లలో భౌగోళిక వెచ్చదనాన్ని ఎలా అధిగమించాలి అనే అంశం గురించి తెలుసుకుందాం. మనుషుల చర్య వల్ల వాతావరణంలోకి కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలు భారీగా పెరిగాయి. ఫలితంగా ఉష్ణోగ్రతలు కూడా మండుతున్నాయి. ధ్రువాల్లో మంచు కరుగుతోంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు పెరుగుతున్నాయి. ఈ మార్పు ప్రపంచానికి పెను విపత్తుగా మారబోతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వాతావరణ మార్పు అంటే భూమి సగటు ఉష్ణోగ్రత 15 డిగ్రీ సెంటీగ్రేడ్లు. గతంలో ఇది ఇంతకన్నా ఎక్కువగా తక్కువగా కూడా ఉంది. ఈ ఉష్ణోగ్రతలు మార్పులు సహజమే. అయితే మునుపటి కన్నా చాలా వేగంతో ఇప్పుడు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే సూర్యుడి నుంచి భూమిపైకి వచ్చే శక్తిలో కొంత భూమిపైనే నిలిచిపోవటం. భూమిపై నుంచి పరివర్తనం చెంది అంతరిక్షంలోకి వెళ్లాల్సిన సౌరశక్తిని గ్రీన్ హౌస్ వాయువులు గ్రహించుకుని తిరిగి భూమిపైకి చేరేలా చేస్తున్నాయి. ఫలితంగా వాతావరణం, భూ ఉపరితంలా వేడెక్కుతున్నాయి. ఈ ఎఫెక్ట్ లేకపోతే భూమి ఇంకో 30 డిగ్రీ సెంటీగ్రేడ్ల చల్లగా ఉండేది. జీవం మనుగడ కష్టమయ్యేది. అయితే ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్టుకు పరిశ్రమలు, వ్యవసాయం వల్ల వెలువడే వాయువులు తోడై మరింత శక్తిని గ్రహించి ఉష్ణోగ్రతను పెంచుతున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీన్నే గ్లోబల్ వార్మింగ్ లేదా భూమి వేడెక్కడం, వాతావరణ మార్పులు అంటారు. ఇటీవలి శీతోష్ణ స్థితిలో మార్పుకు భౌతిక కారణాలు. 5వ ICCC అసెస్మెంట్ రిపోర్టులో నివేదించినట్లుగా 2011లో శీతోష్ణ స్థితి మార్పులకు వివిధ కారణాలు ఉన్నాయి. వాయువులు, ఏరోజోల్స్ నేరుగా చూపే ప్రభావమే కాక వాతావరణంలో రసాయనిక చర్య ద్వారా రూపాంతరం చెంది ఏర్పడే సమ్మేళనాల ప్రభావాన్ని సూచిస్తాయి. ఉష్ణోగ్రతల్లో ఏర్పడిన మార్పులు మానవ జనిత గ్రీన్ హౌస్ వాయువుల పెరుగుదల వల్లనే జరిగాయని నిర్ధారించాలంటే ముందు అంతర్గత వాతావరణ వైవిధ్యాలు, ప్రకృతి సహజమైన బయట వత్తిళ్లు అందుకు కారణం కాదని తేల్చుకోవాలి. దీనికోసం భౌతిక గణాంకాధారిత కంప్యూటర్ మోడలింగ్ ను ఉపయోగించి అన్ని సంభావ్య కారణాలకు వాటి ప్రత్యేక ముద్రను గుర్తించాలి. ఈ ముద్రలను గమనించిన నమూనాలతోటి శీతోష్ణస్థితి మార్పు పరిణామం తోటి వత్తిళ్ల పరిణామం తోటి పోల్చడం ద్వారా ఈ మార్పుల కారణాలను నిర్ణయించవచ్చు. గ్రీన్హౌస్ వాయువులు భూ వినియోగంలో చోటు చేసుకున్న మార్పులు, ఏరోజోల్స్, మసి ప్రస్తుత శీతోష్ణస్థితి మార్పులకు ప్రధాన కారకాలు అని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. గ్రీన్హౌస్ వాయువులు, గ్రీన్హౌస్ వాయువులు భూమి నుండి అంతరిక్షంలోకి వెలువడే వేడిని పట్టేస్తాయి. పరారుణ వికిరణం రూపంలో ఉన్న ఈ వేడిని వాతావరణంలోని ఈ వాయువులు గ్రహించి మళ్లీ విడుదల చేస్తాయి. తద్వారా దిగువ వాతావరణం, భూ ఉపరితలం వేడెక్కుతుంది. పారిశ్రామిక విప్లవానికి ముందు వాతావరణంలో సహజంగా ఉండే గ్రీన్హౌస్ వాయువుల కారణంగా ఉపరితలం వద్ద గాలి ఉష్ణోగ్రత అవి లేకపోయి ఉంటే ఎంత ఉండేదో అంతకంటే సుమారు 33 డిగ్రీలు ఎక్కువగా ఉంది. భూమిపై అసలు వాతావరణమే లేకపోతే భూమి సగటు ఉష్ణోగ్రత నీరు గడ్డ కట్టే ఉష్ణోగ్రత కంటే చాలా తక్కువగా ఉండేది. గ్రీన్హౌస్ ప్రభావానికి అతిపెద్ద దోహదకారకులు నీటి ఆవిరి, మేఘాలు. ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ అవి కూడా పెరుగుతాయి. కార్బన్ డైఆక్సైడ్, ఓజోన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి వాయువులను బయటి వత్తిళ్లుగా పరిగణిస్తారు. పారిశ్రామిక విప్లవం తరువాత మానవ కార్యకలాపాల వలన వాతావరణంలో గ్రీన్హౌస్ వాయువుల పరిమాణం పెరిగింది. దీని వలన కార్బన్ డైఆక్సైడ్, మిథేన్, ట్రోపోస్పియర్, ట్రోపోస్పియర్లోని ఓజోన్, నైట్రస్ ఆక్సైడ్ల నుండి రేడియేటివ్ ఒత్తిడి పెరిగింది. 2011 నాటికి కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ల సాంద్రతలను పారిశ్రామిక పూర్వకాలం నాటి కంటే 40% పెరిగాయి. 2013లో ప్రపంచ ప్రాథమిక బెంచ్ మార్క్గా భావించే మౌనాలోవలో కార్బన్ డైఆక్సైడ్ రీడింగ్ 400 పీపీఎంను మొదటిసారిగా దాటింది. ఈ స్థాయిలు గతం 800,000 సంవత్సరాలలో ఎప్పుడు లేనంత ఎక్కువ. ఐసుకోర్ల నుండి విశ్వసనీయమైన డేటా లభించిన కాలం ఇది. అప్రత్యక్ష భౌగోళిక ఆధారాల ప్రకారం చూస్తే ఈ కార్బన్ డైఆక్సైడ్ స్థాయి కోట్ల సంవత్సరాలలో ఎప్పుడూ లేదని తెలుస్తోంది. 2018లో ప్రపంచ వ్యాప్త మానవ జనిత గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలు, భూ వినియోగంలోని మార్పు అంశాన్ని పరిగణించకుండా చూస్తే 5,200 కోట్ల టన్నుల కార్బన్ డైఆక్సైడ్ కు సమానం. వీటిలో 72% నేరుగా కార్బన్ డైఆక్సైడ్ కాగా 19% మిథేన్, 6% నైట్రస్ ఆక్సైడ్, 3% ఫ్లోరిన్ కూడిన వాయువులు ఉన్నాయి. 2010లో ఇది భూ వినియోగంలోని మార్పును కూడా కలుపుకొని 4,900 కోట్ల టన్నుల కార్బన్ డైఆక్సైడ్ కు సమానంగా ఉంది. ఏఆర్ఐ నివేదిక నుండి వెలువడిన సమాచారం ఇది. అందులో 65% శిలాజ ఇంధన దహనం పరిశ్రమల నుండి వచ్చే కార్బన్ డైఆక్సైడ్ కాగా 11% భూ వినియోగ మార్పు నుండి వెలువడే ఇది ప్రధానంగా అటవీ నిర్మూలన కారణంగా. కార్బన్ డైఆక్సైడ్ 16% మీథేన్ నుండి, 6.2% నైట్రస్ ఆక్సైడ్ నుండి, 2% ఫ్లోరినేటెడ్ వాయువుల నుండి వచ్చాయి. తుది వినియోగానికి సంబంధించిన ఉద్గారాల అంచనా 2010లో ఇలా ఉంది. ఆహారం ఉద్గారాలలో 26-30%, వాషింగ్, హీటింగ్, లైటింగ్ 26%, వ్యక్తిగత రవాణా, సరుకు రవాణా 20%, భవన నిర్మాణం 15%, ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం జారీ చేసిన 10వ ఉద్గార గ్యాప్ నివేదిక 2010-2020లో ఉద్గారాలు అదే తీరుగా పెరుగుతూ ఉంటే ప్రపంచ ఉష్ణోగ్రతలు 2100 నాటికి 4 డిగ్రీల వరకు పెరుగుతాయని అంచనా వేసింది. భూ వినియోగంలో మార్పు. మానవులు భూ ఉపరితలాన్ని వ్యవసాయ భూమిగా మార్చడం భూ వినియోగ మార్పుకు ప్రధాన కారణం. ప్రపంచంలోని నివాస యోగ్యమైన భూమిలో 50% వ్యవసాయానికి పోగా 37% అడవులు ఉన్నాయి. అటవీ భూమి తగ్గుతూ పోతుంది. ప్రధానంగా ఉష్ణమండల ప్రాంతాల్లో అటవీ నష్టం కారణంగా భూ వినియోగం ప్రభావితం అవుతోంది. భూతాపాన్ని ప్రభావితం చేసే భూ వినియోగ మార్పుల్లో ఈ అటవీ నిర్మూలన చాలా ముఖ్యమైన అంశం. అటవీ నిర్మూలనకు ప్రధాన కారణాలు వ్యవసాయ ఉత్పత్తులు 27%, అటవీ ఉత్పత్తులు 26%, స్వల్పకాలిక వ్యవసాయం 24%, అడవుల్లో మంటలు 23%. భూ వినియోగపు ప్రస్తుత ధోరణులు గ్లోబల్ వార్మింగ్ ను వివిధ మార్గాల్లో ప్రభావితం చేస్తున్నాయి. కొన్ని అంశాలు గణనీయ స్థాయిలో గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను కారణమవుతుండగా మట్టిలో కార్బన్ స్థిరీకరణ, కిరణజన్యు సంయోగ క్రియ వంటివి కార్బన్ డైఆక్సైడ్ ను కలిపేసుకుంటున్నాయి. ఈ గ్రీన్ హౌస్ వాయు మూలాల కంటే ఇది ఎక్కువ కాబట్టి నికరంగా సంవత్సరానికి 600 కోట్ల టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ను ఇవి తొలగిస్తాయి. ఇది మొత్తం కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాల్లో 15%. భూ వినియోగ మార్పులు వివిధ రకాల రసాయనికాల ద్వారా గ్లోబల్ వార్మింగ్ ను కూడా ప్రభావితం చేస్తాయి. ఒక ప్రాంతంలో వృక్ష సంపద రకాలను మార్చడం వలన సూర్యరశ్మిని అంతరిక్షంలోకి ప్రతిబింబించడంలోనూ బాష్పీభవనం ద్వారా పోయే ఉష్ణంలోనూ మార్పులు చోటు చేసుకుంటాయి. దీంతో స్థానిక ఉష్ణోగ్రత ప్రభావితం అవుతుంది. ఉదాహరణకు దట్టమైన అంధకారంగా ఉండే అడవి ప్రాంతం గడ్డి భూములుగా మారితే ఉపరితలంపై వెలుతురు ఎక్కువై సూర్యరశ్మిని ప్రతిబింబించడం ఎక్కువవుతుంది. అటవీ నిర్మూలన వలన మేఘాలను ప్రభావితం చేసే ఏరోజోల్స్ ఇతర రసాయన సమ్మేళనాల విడుదలపై ప్రభావం పడి ఉష్ణోగ్రతల మార్పుకు దోహదం చేస్తుంది. భూమి ఉపరితలంపై గాలి ప్రవాహాలకు ఉండే అడ్డంకులు మారడం వలన కూడా ఉష్ణోగ్రతలు ప్రభావితం అవుతాయి. ముఖ్యంగా ఉపరితల ఆల్బెడో పెరగడం వలన ప్రపంచ వ్యాప్తంగా స్వల్పంగా చల్లబడిందని అంచనా వేశారు. కానీ ఇది ఎలా పనిచేస్తుందనే దానిపై భౌగోళికంగా గణనీయమైన తారతమ్యాలున్నాయి. ఉష్ణ మండలంలో నికర ప్రభావం గణనీయమైన వేడెక్కడం కాగా ధ్రువాలకు దగ్గరగా ఉన్న ఆంక్షాంశాల వద్ద ఆల్బెడో తగ్గడం ఉష్ణోగ్రతలు తగ్గడానికి దారితీస్తుంది. ప్రభావం ఎలా ఉంటుంది? వాతావరణ మార్పుల ప్రభావం ఎలా ఉంటుందన్న దానిపై స్పష్టత లేదు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు పెరుగుతాయి, దీంతో మంచినీటి కొరత ఏర్పడవచ్చు. ఆహార ఉత్పత్తి పైన తీవ్ర ప్రభావం పడవచ్చు. వరదలు, తుఫానులు, వడగాలులు వల్ల మరణాల సంఖ్య పెరగవచ్చు. భూతాపం పెరగడం వల్ల ఎక్కువ నీరు ఆవిరవుతుంది. వాతావరణంలో తేమ శాతం పెరుగుతుంది. ఫలితంగా చాలా ప్రాంతాల్లో వర్షపాతం ఎక్కువవుతుంది. కొన్ని ప్రాంతాల్లో మంచు పడుతుంది. తీరాలకు దూరంగా ఉండే ప్రాంతాల్లో వేసవుల్లో కరవు ముప్పు ఎక్కువవుతుంది. సముద్ర మట్టాలు పెరుగుతాయి కాబట్టి వరదలు కూడా పెరగవచ్చు. ఈ మార్పులను తట్టుకునే సామర్థ్యం లేని పేద దేశాలపై ప్రభావం విపరీతంగా ఉండొచ్చు. పరిస్థితులకు అంత త్వరగా అలవాటు పడలేవు కాబట్టి కొన్ని రకాల మొక్కలు, జంతువులు అంతరించిపోవచ్చు. మలేరియా లాంటి వ్యాధులు, పోషకాహార లోపాల బారిన కోట్ల మంది పడొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. తీవ్రతను తగ్గించడం. వివిధ రంగాల నుండి వెలువడుతున్న వార్షిక గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు 2010 నాటికి ఉద్గారాలను కార్బన్ డైఆక్సైడ్ కు సమానమైన కొలతగా ఇచ్చాము. ICCC 5వ అసెస్మెంట్ రిపోర్ట్ నుండి గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్స్ ఉపయోగించి గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడం ద్వారాను వాతావరణం నుండి గ్రీన్ హౌస్ వాయులను గ్రహించడానికి కార్బన్ సింకుల సామర్థ్యాన్ని పెంచడం ద్వారాను వాతావరణ మార్పులను తగ్గించవచ్చు. గ్లోబల్ ఎనర్జీ సిస్టమ్ లో స్వల్ప దీర్ఘకాలిక పోకడలు గ్లోబల్ వార్మింగ్ ను 1.5 లేదా 2 డిగ్రీల కన్నా తక్కువకు పరిమితం చేయకుండా ఉంటాయి. ప్యారిస్ ఒప్పందాన్ని అమలు చేస్తే 21వ శతాబ్దం చివరి నాటికి ఉష్ణోగ్రతలు పారిశ్రామిక పూర్వస్థాయిలో కంటే సుమారు 3 డిగ్రీల ఎక్కువ ఉంటాయి. దీని 2 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ స్థాయిలో ఉంచాలంటే సమీప కాలంలో ఉద్గారాల తగ్గింపులను మరింత కఠినంగా అమలు చేయాల్సి ఉంటుంది. దాంతో 2030 తర్వాత తగ్గింపుల వేగం తగ్గినా సరిపోతుంది. దీన్ని 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ల లోపుకే పరిమితం చేయాలంటే శక్తి, భూమి, నగరాలు, రవాణా, భవనాలు, పరిశ్రమలు మొదలైన వాటిలో మొన్నెన్నడు లేనంత స్థాయిలో ఎంతో ప్రభావవంత వ్యవస్థాగత మార్పులు అవసరమవుతాయి. 20వ శతాబ్దం చివరి 3 దశాబ్దాల్లో తలసరి స్థూల జాతీయోత్పత్తి, జనాభా పెరుగుదలలు గ్రీన్ హౌస్ వాయువు ఉద్గారాల పెరుగుదలకు ప్రధాన కారణాలు. శిలాజ ఇంధనాల దహనం, భూ వినియోగ మార్పులు కారణంగా కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలు పెరుగుతూనే ఉన్నాయి. భవిష్యత్తులో గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాల్లో రాగల మార్పులపై అంచనాలు అనిశ్చిత ఆర్థిక, సామాజిక, సాంకేతిక, సహజ పరిమాణాలపై ఆధారపడి ఉంటాయి. ఈ అంచనాలను ఉద్గార చిత్రాలు అంటారు. కొన్ని చిత్రాలు ఉద్గారాలు శతాబ్దంలో పెరుగుతూనే ఉంటాయని చూపిస్తుంటే మరికొన్ని తగ్గుతున్నట్లు చెప్తాయి. శిలాజ ఇంధనాలు నిల్వలు పుష్కలంగా ఉండడంతో 21వ శతాబ్దంలో కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు ఇవి దోహదపడవు. ఉద్గార చిత్రాలకు కార్బన్ చక్రపు మోడలింగ్ ను కలిపితే భవిష్యత్తులో వాతావరణంలో గ్రీన్ హౌస్ వాయువుల సాంద్రతలను ఎలా మారవచ్చో అంచనా వేయవచ్చు. ఈ మిశ్రమ నమూనాల ప్రకారం 2100 నాటికి వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ సాంద్రత కనిష్టంగా 380 గరిష్టంగా 1400 ppm వరకు ఉండవచ్చు. ఇది ప్రపంచం అనుసరించే షేర్డ్ సోషియో ఎకనామిక్ పాత్వే బట్టి ఉపశమన చర్యలను బట్టి ఉంటుంది. గ్రీన్ హౌస్ వాయువులను తగ్గించడం. విన్నారు కదా శ్రోతలు, వచ్చే వారం మరొక అంశంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.
విజ్ఞాన గనికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరియైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురుచూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సమాధానాలు ఏమిటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న:
వేరుశనగ కదిరి 6 ఏ రకానికి చెందినది? ఏ స్పానిష్ గుత్తి రకాలు, బి వర్జీనియా రకాలు.
ఈ ప్రశ్నకు సరియైన సమాధానం
ఏ స్పానిష్ గుత్తి రకాలు.
గత వారం రెండవ ప్రశ్న:
సి ఆకారం పురుగు అని దేనిని అంటారు? ఏ వేరు పురుగు, బి పొగాకు లద్దె పురుగు.
ఈ ప్రశ్నకు సరియైన సమాధానం
ఏ వేరు పురుగు.
ఈ రెండు ప్రశ్నలకు సరియైన సమాధానాలు పంపినవారు దోమల్గూడ నుండి డాక్టర్ ఎస్ స్వరూప, వల్లూరు గ్రామం జోగులాంబ గద్వాల్ జిల్లా నుండి శ్రీనివాసులు, రాణి, లక్ష్మి, కమలమ్మ, మనోహర్, యామిని, మౌనిక, సాక్షి. కరీంనగర్ నుండి ఎస్ సంతోష్ కుమార్, శంకరయ్య. పెద్దకొత్తపల్లి సాతాపూర్ గ్రామం నుండి లక్ష్మయ్య, బలీశ్వరమ్మ, శివశంకర్, భరత్సింహ, యమున, లుంబిన్ కుమార్. కోదాడ నుండి నల్లూరి కోటేశ్వరరావు, వసంత, పావని, సుశీల్ కుమార్. పెద్ద శంకరంపేట నుండి ఎన్ పార్థసారథి, రాంపురం భద్రాద్రి కొత్తగూడెం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని. చిన్న తిరుపతి కర్ణాటక రాష్ట్రం నుండి శ్యామల, ప్రకాష్. ఉమ్మెడ నిజామాబాద్ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్, అబేద ఆయేషా. ఎల్బీనగర్ వరంగల్ నుండి కూరపాటి రాజు, సరిత, శివ, రమ్య, రుక్మిణి, రాధ, నిర్మల, ఊర్మిళ, శంకర్, వరప్రసాద్, లక్ష్మి, సురేష్, అఖిల్ కుమార్, రామూర్తి, సతీష్. శాంతినగర్ భద్రాద్రి కొత్తగూడెం నుండి రామారావు, లక్ష్మి, చరితవ్య, రేవంత్, యుగరాజు, శివశంభో, కృష్ణమూర్తి, శకుంతల, శివాని, చంద్రమొగిలి, పద్మరాణి, అక్షర. వీరందరికీ మా చేను కబుర్లు తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురుచూసే ప్రశ్నలేమిటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న:
ఎటువంటి వాణిజ్య పంటల్లో మనం ఈ బిందు సేద పద్ధతిని వాడవచ్చు? ఆప్షన్ ఏ చెరుకు, పత్తి. ఆప్షన్ బి టమాటా, బెండ.
ప్రశ్న మరోసారి:
ఎటువంటి వాణిజ్య పంటల్లో మనం ఈ బిందు సేద పద్ధతిని వాడవచ్చు? ఆప్షన్ ఏ చెరుకు, పత్తి. ఆప్షన్ బి టమాటా, బెండ.
ఈ వారం రెండవ ప్రశ్న:
ఈ బిందు సేద్యం పద్ధతిలో ఉప్పు నీటిని ఎన్ని డెసిసైమన్లు లీటర్ వరకు ఉన్నా వాడవచ్చు? ఆప్షన్ ఏ 10 డెసిసైమన్లు 1 లీటర్కు. ఆప్షన్ బి 8 డెసిసైమన్లు 1 లీటర్కు.
ప్రశ్న మరోసారి:
ఈ బిందు సేద్యం పద్ధతిలో ఉప్పు నీటిని ఎన్ని డెసిసైమన్లు లీటర్ వరకు ఉన్నా వాడవచ్చు? ఆప్షన్ ఏ 10 డెసిసైమన్లు 1 లీటర్కు. ఆప్షన్ బి 8 డెసిసైమన్లు 1 లీటర్కు.
చేను కబుర్లు శ్రోతలు, మారిన మొబైల్ నెంబర్ను సరిచూసుకుని ఎస్ఎంఎస్ చేయవలసిందిగా కోరుతున్నాము. గతవారంలాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరియైన సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సరియైన సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు ఊరు టైప్ చేసి 9154921220 నెంబరు మరోసారి 9154921220 నెంబరుకి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చేవారం చేనుకబుర్లు కార్యక్రమంలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదములు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేనుకబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.